ఎప్పుడు చెప్పులు కుట్టుకుంటూ అలా డబ్బులు సంపాదించడమేనా? ఒక్కనాడు కూడా శివుడు దర్శనం చేసుకోవా? అందున రేపు శివరాత్రి, మహాశివరాత్రి, జన్మానికి ఒక పర్వ దినం అది. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. శివరాత్రి నాడు కాకులు కూడా గంగలో స్నానం చేసి శివదర్శనం చేసుకుంటాయి. కావు కావు అంటే కావు వడ్డీ రక్షించు అంటాయి తెలుగు కాకులన్నీ తెలుగు ఉంటాయి. అందుకే కాకులు కావు కావు అంటాయి. అంతేకాని ఇంగ్లీష్లో సేవుమి అనవు. చూసావా, అందులో కాకులు గ్యారంటీగా మన తెలుగు వాళ్ళు అనమాట. కనీసం కాకులు కొన్న జ్ఞానం మనకు లేదు కనుక కాకులు తెలుగులో కావు కావు అంటే మనం అంటాం ప్లీజ్ సేవుమి గాడు అంటున్నాం. కాబట్టి కనీసం మనమైనా తెలుగు వాళ్ళు అవుదామండి బాబు, కాకులను చూసి నేర్చుకుందాం అండి. కాకులు ఎంత మంచివండి, నిజంగా కాకులు చూసే గౌరవం కలుగుతున్నమాట. కాకి సంఘజీవి ఏకాకి కాదురా విరుతశీల సద్మ విరుర పద్మ అని 1986 లో పద్యం రాశాను. 86 అంటే కానీ మీకు అర్థం కాదండి, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తాను. 1986 అంటే తెలియట్లేదు. 50 రూపాయలు అంటే 50 అంటే ఎంత అడిగిందండి ఒక పిల్ల? 50 రూపాయలు అంటే 50 కదా అంటే అప్పుడు తక్కువ చూడమ 50 రూపీస్ అంది. ఓహో 50 అలా నచ్చగా ఈయనేంటి వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు అంటుందా? 50 రూపాయలు వేరే లాంగ్వేజ్గా, 50 రూపీస్ ఆ అమ్మాయి లాంగ్వేజ్గా. నిజంగా ఇలాంటి పిల్ల ఇది జరిగింది రవ్వంత అబద్ధం అంటలేదు. నేను కాశీలో అసత్యం చెప్పను కదా. 50 అంటే తెలియదు, 100 అంటే తెలియదు, 100 అనాల్సిందే. చివరికి ఇలా ముష్టాడు కూడా ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 100 రూపీస్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అంటున్నాడు వాడు. నేను ఏం చెప్పలేదు వాడికి, 100 రూపాయలు వాడికి బాగుందా? వాడికి ఇంగ్లీష్లో అడిగితే కానీ ఇవ్వలేము. చక్కగా తమిళలో చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు ఎప్పుడు కూడా తమిళలోనే ఉంటారు. ఆడి తమిళం ఎంత ఆనందం కలిగిస్తున్నట్టు వాళ్ళు చూస్తే అంటే వాళ్ళ భాషాభిమానం నేర్చుకోవాలి, మంచి నేర్చుకోవాలి. చెంటోడు కానీ కుక్కలు బోబోని వాటి భాషలో బోవు అంటాయి, కాకులు చక్కగా తెలుగులో కావు అంటాయి, పావురాలు గుట్రుము అంటాయి, చిరుకు కిక్కి అంటాయి, కోతులు కూడా గచగచ అంటాయి, ఒక్క తెలుగువాడు మాత్రం మై గాడ్ అంటాడు. దిక్కుమాలండి, తినదు బొర్రతో మీద కర్రతో పట్టదా మై గాడ్? ఓ నా దేవుడు అనలేవా, శివ అనలేవా? సరే ఏం చేస్తాం, కాల ప్రభావం. పాపం ఆయన ఏమన్నాడు, కాకులు కూడా శివరాత్రి నాడు స్నానం చేస్తాయి. అటువంటిది నువ్వు తెల్లవారితే పర్వదినం శివరాత్రి స్నానానికి వెళ్ళవా, ఇక్కడే కూర్చునేలాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తావంటే బాబయ్యా నేను ఈ చెప్పులు కుట్టుకోవడం మానేస్తే నాకు వెళ్ళాం బిడ్డలు ఎవరు పోషిస్తారు, నాకు ఎంత సంసారం అంటే నాకు వచ్చే డబ్బులే తక్కువ. పైగా ఇంకొక విషయం పక్కన పెడదాం, ఆ విషయం పక్కన పెట్టి ఇంకో విషయం చెబుతాను. నేను కూడా మీలాగే దుకాణం మూసేసి గంగకి స్నానానికి వచ్చుంటే ఇప్పుడు తెగిన మీ చెప్పు ఎవరు కుట్టేవారు, మీరు ఎలా నడిచేవారు, మీ బతికేమయ్యేది అవునా? అనగానే ఇది కొంత నిజమే రోజు అన్నాడు ఆయన. ఇప్పుడు అసలు విషయం ఇంకా చెబుతున్నారు కదండి, మనస్సు పవిత్రంగా ఉంటే గంగకు వెళ్ళక్కర్లేదు. మంచంగాతో కఠవు తీమే గంగా అన్నాడు ఆయన, ఆయన హిందీ వాడు కనుక. మనస్సు పవిత్రంగా ఉంటే ఈ కమండలంలోనే గంగ ఉంటుంది, గంగ కోసం ఆ గంగకు వెళ్ళక్కర్లేదండి అన్నాడు. ఆహ్, ఎంత గొప్ప వేదాంతం చెప్పావురా, నీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశంలో అయిపోయింది అనుకుని సర్లే నాకెందుకు నీ పాటలు కూడా అన్నాడు. చెప్పు కొట్టడం పూర్తయింది. ఎంత ఇమ్మంటావు అని అడిగితే డబ్బులు వద్దుగానండి, ఒక పని చేయండి నాకు అన్నాడు. ఏమిటి అన్నాడు ఈయన, నీ చేతికి ఒక వక్క ఇస్తా, ఈ వక్కని జాగ్రత్తగా భద్రపరిచి గంగానది దగ్గర స్నానానికి వెళ్ళినప్పుడు గంగకి ఇవ్వండి, గంగా నీ భక్తుడు రవిదాస్ ఇచ్చాడు అనండి, గంగ స్వీకరిస్తుంది. కానీ గంగలో విసరకూడదు, గంగ చెయ్యి పైకెత్తితే ఆ చేతిలో మాత్రమే వక్క పెట్టండి, అంతేకాని ఏదో ఇచ్చాడు కదా రవిదాస్ అని గంగలో విసిరి పారేయకండి అనగా ఎగాడిగా చూసేటవాడు, అంటే గంగ చెయ్యి చాసారా అందులో వక్క పెట్టారా, మేము తపస్సు చేసి వ్యాకరణాలు చదివి ఓ ఇన్ని బాట్లు కొడుతూ ఉంటే గంగను ఎప్పుడు చూడలేదు, అటువంటిది నీకోసం చెయ్యి చూస్తుందా అన్నట్టుగా చూసి సర్లే వాడి మాట కాదని ఎందుకు అనుకుని ఆ వక్క తీసుకుని జాగ్రత్తగా బొడ్డులో పెట్టుకున్నాడు. నొక్కేయలేదు వక్కని, జాగ్రత్తగా బొడ్డులో పెట్టుకుని డబ్బులు వద్దన్నాడు కనుక ఇవ్వకుండా పుచ్చుకుని బయలుదేరాడు. గంగానదికి వచ్చాడు, భక్తి శ్రద్ధలతో అక్కడ స్నానం చేశాడు. ఆ స్నానం చేస్తున్నప్పుడు ఈ బొడ్లో ఉన్నటువంటి ఆ పెట్టులో వక్క అలాగే ఉండిపోయింది. స్నానమై జపం చేసుకుని గుళ్ళోకి వెళ్ళే ముందు అప్పుడు గుర్తుకొచ్చిందండో ఇతనికి, ఏమిటి రవిదాస్ వక్కిచ్చాడు, ఆ వక్క ఇవ్వకపోవడం పాపం కదా, ఎందుకంటే వాడిసారి చెప్పులు గుర్తించుకున్నాను, రుణం ఉండిపోతున్నాను అనుకుని ఆ వక్క తీసి గంగామాత నీ భక్తుడ చర్మకారుడు చెప్పులు కుట్టుకునేవాడు ఈ వక్కిచ్చాడు, ఈ వక్క నీ చేతిలో పెట్టాలంట పైగా చెయ్యి చాచి పుచ్చుకుంటావా అని వేళాకోవడంగా పలికి గంగలో విసరబోతూ ఉండగా ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడింది. ధగ ధగ విరిగిపోతున్న ఒక చెయ్యి, చేతికి ఒక కంకణం కూడా ఉంది, గాజులు ఉన్న చెయ్యి నా పైకి వచ్చింది. ఆ నీటిలో చాలా చెయ్యి పైకినా కానీ వీడు అలా దుగుసుకుపోయాడు ఒక క్షణకాలం. నిజంగా వీడికి మతిపోయింది. వేళాపాళం చేశాడు ఆయన గంగా ఈ వక్క తీసుకొని. నిజంగా గంగాదేవి చెయ్యి చాచగానే అప్పుడు రవిదాసు గొప్పతనం అంటే ఏమిటో తెలిసింది. ఆశ్చర్యపోయాడు. యంత్రంలాగా అలా మెల్లిగా చెయ్యి చాచి ఆ చేతిలో వక్క పెట్టాడు. అంటే వీడికి మాట రావట్లేదు, మెల్లిగా చేతిలో వక్క పెట్టాడు. ఆ చెయ్యి వక్క పుచ్చుకుని నీటిలోకి ఇలా దిగిపోయింది. మళ్ళీ ఈ పట్టు మళ్ళీ ఇంకో చెయ్యి పైకి లేచింది. ఈ చేతిలో అపూర్వ కంకణం, ధగధగలాడుతున్న గాజు ఉంది, నవరత్నాలు కాపడం చేయబడిన గొప్ప కంకణం. ఏ పండితుడికి అటువంటి సువర్ణ కంఠ కంకణం ఎవరు వేయలేదు, ఎవరు తన డబ్బెట్టి అలాంటివి చేయించుకోలేడు కూడా. అటువంటి కంకణం పైకి వచ్చింది. ఆ కంకణం ఈ పండితుడికి వేసి చాచి లోపల నుంచి గంగానదిలా పలికింది. అంటే కంఠం వినపడుతోంది, గొంతు వినపడుతోంది, తల కనపడలేదు, చెయ్యి మాత్రం వాడికి వేసి చాచింది. పండిత, ఈ చేతిలో ఉన్న కంకణం తీసుకో, రవిదాసుకి, రవిదాసు నీ భక్తికి వచ్చి గంగామాత ఈ కంకణం ఇచ్చిందని అతనికి చెప్పు, ఈ కంకణం అతనికి అని గంగ పలికింది. వీడు మారు మాట్లాడకుండా మంత్రబుద్ధుడై ఆ కంకణం తీసుకుని జాగ్రత్తగా తన బొడ్డున ఉన్నటువంటి దట్టిలో భద్రపరుచుకున్నాడు. గంగకి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. అతనికి అర్థమైంది రవిదాసు ఎంత గొప్ప జ్ఞానియో, అంత జ్ఞానం తనకి లేదని కనిపెట్టాడు. ఆ తర్వాత లేచి గుంటి విఘ్నేశ్వరుణ్ణి, అన్నపూర్ణ మాతని, విశ్వనాథుణ్ణి, విశాలాక్షి మాతని, కాలభైరవుణ్ణి, బిందుమాధవుణ్ణి, అందరినీ దర్శించుకున్నాడు. నవగ్రహాలని దర్శించుకున్నాడు. విశాలాక్షిమాత ఆలయంలో ఉన్న నవగ్రహాలకి ప్రదక్షిణ చేశాడు. ధర్మేశ్వరాది లింగాలన్నింటినీ చూశాడు, భక్తితో సేవించాడు. ఆ తర్వాత శివరాత్రి నాడు చేసే జాగరణ చేశాడు, శివనామస్మరణం చేశాడు. ఇక ఇంటికి బయలుదేరాడు. దారిలో మర్రి చెట్టు దగ్గర కంకణం అతనికి ఇవ్వాలి కదా, అక్కడికి వచ్చే ముందు ఇద్దరికి వచ్చిన ఆలోచన వచ్చింది. ఇటువంటి కంకణములు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండవు, ఇటువంటి కంకణం ఉందని ఎవరికైనా చెప్పినా నమ్మరు. మా ఆవిడ ఒట్టి వెర్రిది కాబట్టి ఒక్కసారి ఈ కంకణం మా ఆవిడకి చూపించి అప్పుడు మళ్ళీ పట్టుకొచ్చి ఈ రవిదాస్కి కంకణం ఇస్తాను, ఒకసారి ఆవిడకి చూపించడం వల్ల తప్పు లేదు కదా అనిపించింది. అందుకని రవిదాసు కనబడకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఉజ్జయిని వెళ్ళిపోయాడకంగా వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఏమే, నేను ఒక మహానుభావుడు చూశాను, చెప్పులు కుట్టుకునే ఒక ఉత్తమోత్తముడు రవిదాస్ అనే భక్తుడిని చూశాను అని జరిగిన కథ అంతా చెప్పి ఆ పుణ్యాత్ముడు ఇచ్చిన వక్క గంగ తీసుకుని ఈ కంకణం ఇచ్చింది, ఈ కంకణం ఒకసారి నీకు చూపించాలని తీసుకొచ్చాను, ఇటువంటి కంకణంకి ఈ ప్రపంచంలో ఉండదు ఎక్కడా, చూడు, చూసిన తర్వాత దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ అతనికి ఇచ్చేస్తాను అని భార్యకి ఇచ్చాడు. ఆవిడ తీసి చేతికి వేసేసుకుంది. ఇదేవిడు చేతికి వేసుకుంటున్నావు అన్నాడు ఆయన. నువ్వు పిచ్చాళ్ళలో ఉన్నవురా నాయన, ఈ కంకణం గంగ నీకు ఇచ్చింది కానీ రవిదాసు కాదు, రవిదాసు వెళ్ళాడో వెళ్ళలేదు, నీ భక్తికి వచ్చి ఆ వక్కన ఆవిడ సేకరించింది తప్ప, నీ చేతికి ఇచ్చింది తప్ప రవిదాసు వక్కను చూసేవలేదు. ఎవరి చేతికి కంకణం ఇస్తే వాళ్ళదే, దున్నేవాడిదే భూమి, చేతికి ఎవరి చేతికి కంకణం వస్తే వాడిది కంకణం, దొరికిన వాడిదే సొమ్ము, రోడ్డు మీద దొరికిందంటే దొక్కేయడమే అంది ఆవిడ. మహాపాపమే ఇది బాబు, రవిదాసు లాంటి వాడికి ద్రోహం చేస్తే గంగానది ఆగ్రహానికి గురవుతావంటే, నా మాట వినకపోతే నా ఆగ్రహానికి గురవుతావు, చూసుకో అప్పడాల కర్ర అంది ఆవిడ. అప్పడాల కర్ర దెబ్బలు చాలా తిని ఉన్నాడండి, అందుకని ఎత్తి పెద్ద ఇంత కాయలు కూడా కాసాయి, బొప్పుడాలు లేచైపోయిన. అందుకని అయ్యో అయ్యో నాకు ఎంత పెద్ద పొరపాటు చేసిన పాపం వస్తుందో, నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో, నేను చాలా పిచ్చాన్ని, ఒకసారి మా ఆవిడకి చూపిద్దాం, ఇక్కడ తేవడమే తప్పైపోయింది అని బాధపడ్డాడు. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేయడానికి ఇష్టం లేదు. కంకణం రవిదాసుది, ఇచ్చింది గంగ, మధ్యలో వాళ్ళ ఆవిడ లాగేసింది. పాపం అని చెప్తే భార్య తోపుతుంది, ఎలా మరి, ఇంతలో వాళ్ళ ఆవిడ అంది, ఈ కంకణం నా దగ్గర ఉండడం కూడా మంచిది కాదు, మన రాజుగారు చాలా గొప్పవాడు ఉజ్జయిని రాజు గారు, ఆయన కొలువులో ఉంటాడు, ఇప్పుడు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చావంటే, గంగ నీకు ఇచ్చిందని చెప్పి ఇచ్చేసావంటే ఆయన అర్ధరాజ్యం ఇస్తాడు, ఇటువంటి కంకణానికి అర్ధరాజ్యం వస్తుంది, మనం చక్కగా పరిపాలించుకోవచ్చు, నువ్వు రాజు నేను రాణి అని. ఇది వాణి ఉందనుకున్నాడు ఆయన. వెంటనే కంకణం పుచ్చుకుని భార్యామణి యొక్క సలహాతో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు సభలో సింహాసనం మీద భార్యాసమేతంగా ఉన్నాడు. ఆ పూట పక్కన భార్య కూడా ఉంది, రాజుగారి పక్కన రాజ్ఞి కూడా ఉంది, శ్రీ మహారాజు, శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు ఈయన వెళ్ళి రవిదాసుని తీసి పక్కకు పెట్టేసి నేను శివరాత్రి రండి ఒక్క ఒకటి పట్టుకెళ్ళానండి, గంగానదికి ఇచ్చానండి, గంగ నేను ఇచ్చిన ఒక్క పుచ్చుకుందండి, ఆ ఒక్క పుచ్చుకుని ఇది కంకణం ఇచ్చిందండి, నా భక్తికి మెచ్చి ఇచ్చిన అపూర్వ కంకణం, ఇది నా దగ్గర కంటే మీ దగ్గర ఉంటే మంచిదని ఇచ్చానని కానీ రాజుగారు ఆ కంకణాల గురించి మర్చిపోయి ఆశ్చర్యతో పులకించిపోయాడు. అసలు ఇటువంటి కంకణములు ఈ చరిత్రలో ఎవరు చూడరు. ఇది దివ్య కంకణం, గంగామాత కంకణం, ఈ కంకణం తెచ్చినందుకు నీకు నిజంగా అర్ధరాజ్యం ఇచ్చేస్తున్నాను అన్నాడు. అనగానే రాణిగారు ఒక్క క్షణం ఆగండి ఆ కంకణం ఇలాగండి అండి, ఆ కంకణం చూసింది. చూసి మహారాజా ఆయనకు అర్ధరాజ్యం ఇవ్వవలసిందే, కానీ ఒక్క కంకణం ఏం చేసుకుంటామండి, దీని జత కంకణం రెండోది కూడా తెప్పించండి, రెండు చేతులకి రెండు గాజులు వేసుకుంటాను, అప్పుడు కంకణం ఇవ్వండి అండి. వెంటనే రాజుగారు విన్నావుగా పండిట్, ఈయన పండిట్ కాదు ఇప్పుడు బ్యాండిట్, బందిపోటు, ఇంగ్లీష్లో బ్యాండిట్ అంటే బందిపోటే కదా, అందులో రెండో కంకణం తెస్తే అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ఇప్పుడు అయిపోయింది పండితుల వారి పని. ఆయన గొంత సవరించుకుని వణుకొచ్చి మహారాజా నా తపశ్శక్తంతో ధార పోసి గంగాదేవి దగ్గర నుంచి ఒక్క కంకణం తెచ్చాను, ఇంకా నా దగ్గర తపశ్శక్తి లేదండి, ఇప్పుడు గంగ దగ్గరికి పెడితే నాకు రెండో కంకణం ఇవ్వదండి, అయిపోయింది నా తపశ్శక్తి అన్నాక. ఏమయ్యో ఈ పండిత, రెండవ కంకణం తెచ్చావా నీకు అర్ధరాజ్యం, లేదా యావజ్జవ కారాగార శిక్ష, నీతో పాటు మీ ఆవిడని కూడా జైల్లో పెట్టిస్తాను ఏమనుకుంటున్నావు, వెళ్ళి తీసుకురా, రాణిగారు కోరితే కాదంటావా, తపస్సుకి నీ కాసేపట్లో అయిపోయిందే అన్నాడు ఆయన. ఇంకేముంది, ఈయనకి మతిపోయింది, పరుగు పరుగు నెట్టుకొచ్చేసాడు భార్యను చెయ్యొచ్చుకుని, ఇంకైపోయింది మన ఇద్దరు యావజ్జీవితం జైల్లో పడుందాం, నీ భర్త గారికి గండం తెచ్చి పెట్టావు కదే, అంత దానికి బదులెంత పిండం పెట్టకపోయావుటి అని ఆడవడం మొదలెట్టాడు. ఎందుకయ్యా ఏడుస్తామంటే జరిగింది చెప్పాడు, రెండో కంకణం తేవాలట, రెండో కంకణం నాకెందుకు ఇస్తుంది, గంగ రవిదాసు కోసం ఇచ్చింది కానీ కంకణం, ఇప్పుడు ఆ కంకణం తేకపోతే నువ్వు నేను యావజ్జీవితం జైల్లో కూర్చోవాలి, ఇంకా తెక్కరేగితే రాజుగారు యావజ్జీవ శిక్ష కాస్త శిరశ్చేదంగా కూడా మార్చవచ్చు, నీ వల్ల నాకు చావు వచ్చింది కదే అన్నాడు. ఎందుకే అన్నిటికీ అలా ఏడుస్తావు, కొంచెం బుర్ర ఉపయోగించాలి, వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ అంటాడు. ఆవిడ కొంచెం ఇంగ్లీష్ వచ్చిందండి, ఏమిటన్నాడు ఈయన మళ్ళీ, ఏడవక వెంటనే రవిదాసు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పు, ఆయన మంచివాడని నాకు అర్థమైపోయింది, ఆ రవిదాసు గారిని గంగ దగ్గరికి తీసుకెళ్ళామంటే రెండో కంకణం వస్తుంది, అప్పుడు రాజుగారికి ఇవ్వచ్చు, అర్ధరాజ్యం వస్తున్నారు, కానీ ఎన్నాటికి మంచి సలహా ఇచ్చేవే, ఆహా ఇది మంచి పని అనుకున్నాడు ఆయన. పొరుగు పొరుగున రవిదాసు దగ్గరికి వెళ్ళాడు, రవిదాస్ గారి కాళ్ళ మీద పడిపోయాడు. ఇదేమిటంటే మీరు పండితులు నేను చెప్పులు కొట్టుకునేవాడు నా కాళ్ళు కొట్టుకుంటారు ఏమిటంటే, అదంతా ఎప్పుడో పోయింది ఆయన, ఏ రోజున నేను శిష్య శతకం రాసి శిష్యుని తిట్టానో, ఏ రోజు కొడుకు శతకం రాసి కొడుకు తిట్టానో, అప్పుడే నా బతుకు వెళ్ళిపోయింది, పిచ్చి పాపాలు చాలా చేసేసాను నేను అని జరిగిందంతా చెప్పి రాజుగారి దగ్గరికి ఇప్పుడు ఆ రెండో కంకణం పట్టుకెళ్ళకపోతే నా బతుకు పాడైపోతుంది, అవమానము యావజ్జీవ కారాగార శిక్ష, నీకు పుణ్యం ఉంటుంది, నా కోసం ఒక పండితుడి ప్రాణం నిలబెట్టడం కోసం నువ్వు తక్షణం నాతో గంగానది దగ్గరికి రా, గంగానదిని అడిగితే ఆవిడ నీ మాట విని రెండవ కంకణం ఇస్తున్నాను, కానీ పండిత ఇప్పటికీ నీకు ఇంకా అజ్ఞానం పోలేదు, గంగ దగ్గరికే వెళ్ళాలంటావా కంకణం కోసం, మంచంగాతో కఠవతీమే గంగా మనస్సే గనక పవిత్రంగా ఉంటే మన దగ్గర ఉన్న చెంబులోకి రాగి చెంబులోకి గంగ వస్తుంది, ఈ చెప్పులు కుట్టుకోవడానికి నేను తెచ్చుకొచ్చినటువంటి నీళ్లున్నాయే చెంబులో నీళ్లు అందులోనే గంగ ఉంది అని దాని మీద ఇలా చెయ్యి పెట్టి, గంగామాత నా కోసం కాదు ఈ పండితుడి ప్రాణం నిలబెట్టడం కోసం ఆ రెండో కంకణం ఇయ్యి అన్నాడు. చూస్తూ ఉండగానే ఆ పెద్ద రాగి చెంబులో రెండో కంకణం ప్రత్యక్షం అయిపోయింది. ఇంత చూడండి, ఈ పండితుడు సంభ్రమము ఆశ్చర్యము ఆనందము పొందాడు, అవన్నీ ఒకేసారి ముప్పిరి కొన్నాయి. మహాత్మా నువ్వు ఈ భూలోకంలో మానవ రూపంలో ఉన్న ప్రమదగణాల్లో ఎవరో ఒకటి వెయ్యి ఉంటావు తప్ప మామూలు అడుగు కాదు, ఎంత జ్ఞానం నీకు అడిగితే నాయన, ఈ జ్ఞానం నాకు నీలాంటి పెద్దల వల్ల పండితుల వల్ల వచ్చింది, నేను పురాణాలు విని మనస్సు అన్నిటికంటే గొప్పదని గ్రహించాను, మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, అన్నిటికీ మూలం మనస్సే, మనస్సు పవిత్రంగా ఉంటే మనస్సులోకి గంగ వస్తుంది శివుడు వస్తాడు, మనస్సు అపవిత్రంగా ఉంటే శివుడి దగ్గర ఉన్నా శివుడు మన మనస్సులోకి రాడు, ఇది అందరికీ కాదు వాడి స్థాయి కలిగిన వాడికి ఉండదు ఈ జ్ఞానం. సామాన్యుడు మంచంగాతో కఠోతీమే గంగ, ఇంకెందుకు కాశీ నేను ఇంట్లో ఉంటానంటే కుదరదు, నీకు ఆ లెవెల్ లేదు, నువ్వు రవిదాసంత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం అందరం కాశీ రావాల్సిందే, యాత్రలు చేయవలసిందే. చేయగా 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 ఒకప్పటికీ మనకి జ్ఞానోదయం అవుతుంది. స్థాయి కలిగిన వాడికి చెప్పిన మాట సామాన్యుడికి చెప్పకూడదు. అతడు రవిదాసు యొక్క ఉన్నత స్థాయి వేరు. నీ ముందే చెప్పాను కదా, అలాంటి వాళ్ళు తిండి తినకుండా ఉండగలరు, ఎంత తిండి అయినా తినగలరు, సీసా తాగలరు, సీసం తాగలరు. అంటే వాళ్ళు పండిపోయారు, పక్వ దశకి వెళ్ళారు. ఎల్లి స్టేజ్లో ఉన్నవాడు అలాంటివి చెప్పకూడదు. ఈ కథను వేసి ప్రతివాడును ఇదిగో కాశీకి వెళ్ళక్కర్లేదట, గురువుగారు చెప్పారట, ఇంట్లో కూర్చుంటే చాలట, మూసీ నెలల్లో కాశీ వస్తుందిట అంటే నువ్వు అంత పని చేయగలవా? రవిదాసు కంకణం దానం చేయగలిగాడు. నువ్వు కంకణం కాదు కదా, కాసు దానం చేయవు. నేను ఇప్పుడు పిలిచి నీ ఇల్లు నాకు ఇచ్చే రాసి ఇచ్చే అంటే ఎక్కడ రాసిస్తావు? అమ్మో గురువుగారు నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని పారిపోతావు. వాళ్ళు నీ మనస్సులో ఇంకా నీ కుటుంబం మీద, నీ గృహం మీద, నీ ఆస్తి మీద, నీ పాస్తి మీద వ్యామోహం చావలేదు. ఈ వ్యామోహం ఉన్నంతకాలం నీ దగ్గర ఉన్న చెంబులోకి గంగ రాదు. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఎంత సాధన చేయాలండి, ఎంతో సాధన చేస్తే గానీ ఆ స్థాయికి వెళ్ళాలి. కాబట్టి ఇది మనం విని మనం కూడా అటువంటి ఉన్నత స్థాయికి, ఉచ్చస్థితికి వెళ్ళాలని కోరుకుందాం తప్ప తొందరపడి ఆయనలాగా గంగకి వెళ్లకుండా స్నానం చేయకుండా ఇంట్లో కూర్చోవద్దు. ఇప్పుడు ఆ రెండో కంకణం నీళ్లలో రాగానే దాన్ని ఆ పండితుడు రవిదాస్ దగ్గర తీసుకుని రవిదాసులు పదే పదే నమస్కరించి పరుగు పరుగును ఇంటికి వెళ్ళి భార్యను కూడా వెంట పెట్టుకుని ఉజ్జయిని రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారికి మళ్ళీ నిండు సభలో కంకణం ఇచ్చి, మహారాజే ఇదిగో గంగ ఇచ్చింది రెండవ కంకణం అనగానే, మహాత్మాను నిజంగా జ్ఞానివి తపస్యాలివి అన్న మాట ప్రకారం అర్ధరాజ్యం ఇస్తున్నాను అన్నాడు. నాకు అర్ధరాజ్యం, ఇది నా శక్తితో తెచ్చింది కాదు అని జరిగింది కదా చెప్పి, నాకు బుద్ధి లేక మా ఆవిడ మాట విని ఆ కంకణం నేను తీసుకొచ్చానని మీకు చెప్తాను. ఇంత జరిగాక కూడా నేను మిమ్మల్ని మోసం చేసి అర్ధరాజ్యం పుచ్చుకుంటే నా జీవితమే వ్యర్థరాజ్యం అయిపోతుంది, పనికి మాలిన వాడిని అవుతాను. నాకు రాజ్యం అవ్వద్దు, ఇంకోటి వద్దు, రాజ్యం మీరే పరిపాలించుకోండి, నన్ను శాశ్వతంగా కాశీ పంపండి, అక్కడ ఉండి ఏర్పాట్లు చేయండి, అదే నా పాలిట అర్ధరాజ్యం. నేను అక్కడ ఉండి శివుణ్ణి పూజించి ప్రతి ప్రాణిలో శివుణ్ణి చూసే స్థాయి సంపాదిస్తాను, వస్తు వ్యామోహం విడిచిపెడతాను, మనస్సుని పవిత్రంగా ఉంచుకుంటాను, నా మనస్సులోకి ఏ విధమైన దురాలోచన రాకుండా చేసుకుంటాను, ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను అన్నాడు ఆయన. ఇది కాశీలో మనం చేయవలసిన పని. కాశీకి రావడమే కాకుండా కాశీలో ఉన్నంతసేపు ప్రతి ప్రాణిని విశ్వనాథుడి కింద భావించాలి. ఎవరిని పలకరించినా పుల్లయ్య గారు వచ్చారా, ఎల్లయ్య గారు వచ్చారా, రాముడు వచ్చావా, సోముడు వచ్చావా అనకండి, నమశివాయనండి. అన్నం తినేటప్పుడు నమశివాయనండి. చారు వడ్డించవలసి వస్తే చారండి సారండి అనకండి. ఇప్పుడు మన సారు ఒక ఆయన చారు అనమంటే సారు అనేవాడు, ఆ చారు పలకలేక అలా అనకండి. అప్పుడు ఏమనాలి? నమశివాయ లేదా సాంబా అనండి. అప్పుడు సాంబా పక్కన దూ చేర్చి సాంబార్ అనుకుంటాడు వాడు. ఏదో రక సాంబానండి. భార్య కోపం వచ్చిందనుకోండి భర్తని నమశివాయ అంటే భార్య కోపం వచ్చిందని అర్థం అవుతున్నాడు. భర్త గారి కోపం వచ్చింది నమశివాయ, కాఫీని చూపించి నమశివాయ, కాఫీ నమశివాయ అనండి. అప్పుడు ఆ కాఫీ కొట్టుకొస్తాడు. టీ నమశివాయ అనండి. అన్ని నమశివాయ, శివశివ నమశివ లేక ఏదో ఒకటి మొత్తం మీద సాంబ రుద్ర విశ్వనాథ ఇలా ఈశ్వర నామంతో బతకండి. ఉన్నంతసేపు క్రోధాన్ని అదుపులో పెట్టండి. క్రోధం అన్నిటినీ పాడు చేసే భయంకర శత్రువు. పక్క వాళ్ళని ఎవరైనా ప్రేమగా చూస్తే ఈర్ష్యతో వాళ్ళ అభాండాలు వేయకండి. ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకోండి, పవిత్రంగా వెలగండి. ఇది పంచక్రోశ యాత్రలో చేయవలసింది. పంచక్రోశ యాత్ర చేసినంతసేపు ఎంత ఎక్కువ జాగ్రత్తగా ఉంటే, ఎన్ని నియమములు పాటిస్తే అంత బాగా యాత్రా ఫలితం లభిస్తుంది. నియమం లేకపోతే ఎప్పుడు ఉపయోగం లేదు. నశ్రేయో నియమం వినా, నియమం వినా, నియమము లేకపోతే నశ్రేయ, శ్రేయస్సు ఉండదు. కాబట్టి నియమములు పాటించాలన్నమాట. బురదలో కప్పలు తిరిగినట్టు తిరిగితే ఉపయోగం ఉంది. కాబట్టి మనస్సే అన్నిటికీ మూల కారణము. కాశీఖండంలో అనేక విశేషములు చాలా ఉంటాయి. ఇంకప్పుడే చూస్తూ ఉండగా సప్తాహం ముగింపులోకి వచ్చేసాం మనం. రేపటితో సప్తాహం పూర్తయిపోతున్నది.